ఆయనకు ఒక నామం ఏం చెప్పారు ఇక్కడ? ప్రణత ఆర్తి వినాశాయ. వినయముగా వంగి నమస్కరించే వారి యొక్క కష్టములను తక్షణమే నాశనము చేసే శ్రీనివాస నీ కొరకు నమస్కారం అని ప్రార్థించగానే పరమశాంతస్వరూపుడైన సత్వగుణ ప్రశస్తుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నాయన నువ్వు గురుభక్తి కలిగిన వాడివి, గురువైన నారదుడి మాట విని నేనిక్కడ ఉంటానని నమ్మి ఇక్కడ నా కోసం తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమవుతానని నమ్మి ఇక్కడికి వచ్చి 12 సంవత్సరముల పాటు నియమముతో నిష్టతో నన్ను అర్చించావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక జలపాతం దగ్గర స్నానం చేసి నన్ను పూజించావు. నీ పేరు మీదుగా ఈ ప్రాంతం చక్రతీర్థము పద్మనాభ తీర్థము అని పిలువబడుతుంది. ప్రస్తుతం నీ పేరు పద్మనాభుడు, నీ పేరు మీదుగా ఈ తీర్థం పద్మనాభ తీర్థము అనబడుతుంది. కొద్ది రోజులు పోయాక నా చక్రం, నా సుదర్శన చక్రం అవక్ర పరాక్రమంతో ఒక నీచక్రముణ్ణి సంహరిస్తుంది. అప్పటి నుంచి నీ పేరు మీదుగా పద్మనాభ తీర్థము అని పిలువబడుతున్న ఈ తీర్థం చక్రతీర్థం అని పిలువబడుతుంది. ఈ తీర్థం దగ్గరే నువ్వు ఉండు, నీకు వేరే కోరికలు లేవు, సంసార వ్యామోహం లేదు, ఎలాగో పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలని వ్యామోహం లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలనే కోరిక లేదు, స్టేట్స్కి వెళ్ళాలనే కోరిక అసలే లేదు, స్టేట్స్ మీద కోరిక లేదు కనుక ఎస్టేట్స్ సంపాదించాలనే కోరిక అసలు లేదు, ఏ ఒప్పల్లోనో 1000 గజాలు కావాలనే కోరిక లేదు. కాబట్టి నువ్వు హాయిగా కొండ మీద ఉండు. కోరికలు ఉన్న వాళ్ళని అయితే తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్ళమనేవాడు ఆయన. ఈ నెలలో బ్రహ్మచారి, ఈ నిష్టతోటే ఇక్కడ ఉండు, బ్రహ్మచర్య నిష్టతో ఇక్కడ నన్ను గురించి తపస్సు చేయి, కొంతకాలానికి నా అనుగ్రహం పొందుతావు, వైకుంఠం కూడా పొందుతావు అన్నాడు. ఎప్పటిదాకా ఉండమన్నాడు తెలుసా ఆయన్ని? కల్పాంతం వరకు అన్నట్టు పై చక్రతీర్థస్య తీరేత్వం ఆకల్పం పూజయస్స. కల్పాంతం అంటే మాటలకు అది ఏదో యుగాంతం అని లేదు ఆయన, ఇది కలియుగం. కలియుగాంతం వరకు అయ్యి ఇక్కడ ఉండు అంటే అది పెద్ద కష్టం కాదు. కల్పం అన్నాడు ఏకంగా, అంటే 1000 మహాయుగముల వరకు ఇక్కడ తపస్సు చేయి అన్నాడు. అప్పటి వరకు నీకే కష్టం లేకుండా చూసే బాధ్యత నాది. ఏ దుష్టుడైనా శిష్టుడవైన నీకు కష్టం కలిగిస్తే ఆ క్షణమే వాడు భ్రష్టుడవుతాడు, ఇది నా వరం అని శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు. పద్మనాభుడు ఆ తీర్థంలోనే స్నానం చేసి ఆచమనం చేసి రోజు నారాయణ స్మరణం చేసేవాడు. దొరికిన కాయలు తిన్నాడు, పళ్ళు తిన్నాడు, దొరకకపోతే ఏం పట్టించుకోలేదు. శ్రీహరి కటాక్షం వల్ల ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు. అసలు రోజు నారాయణ అని పిలిచేవాడికి ఆకలి దప్పిక రమ్మంటే వస్తున్నట్టండి? రాదు. నిజమైన భక్తితో తలుచుకునేవాడికి ఆకలి దప్పికల బాధ లేకుండా పరమాత్మ రక్షిస్తాడు. అంటే ఏమిటి? అసలు నీకు ఆకలి వేసినప్పుడు, దప్పిక వేసినప్పుడు నువ్వు దేనికి వెతకకుండా నీ దగ్గరికే ఆహారం పంపుతాడు, నీ దగ్గరికే నీరు వచ్చేలా చేస్తాడు. ఒకవేళ పరీక్షించాలనుకుంటే నిప్పు నీరు ఆ తిండి లేనప్పుడు కూడా కడుపులో కరకరం అని ఆకలి లేకుండా చేస్తాడు, ఎలా అయినా రక్షిస్తాడు. మేము చూసాం కదండి, నాతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ యాత్రలకు వచ్చిన వాళ్ళు? ఎప్పుడైనా నాతో యాత్రకు వచ్చిన వాడు ఈ పూట ఆలస్యమయ్యి ఆహారం లేక బాధపడిన వాడు ఒక్కడున్నాడు లేడు. ఈ కూర్చున్న జయకుమార్ గారు చూశారు, మా రాఘవ కూడా ఓసారి మొన్న మధ్యన అదేం యాత్ర అయోధ్యకు వచ్చాడు. అయోధ్యకు వచ్చిన తర్వాత అతనికి ఎప్పుడు ఒక్క 5 నిమిషాలు కూడా ఆలస్యం లేదు, హాయిగా పేకదాకా తినగలిగాడు. గురుగారితో వస్తే గురుగారు 1 ఇడ్లీ తింటే వాళ్ళకి 10 ఇడ్లీలు వస్తాయి. అలాగే సుఖంగా బతికారు. రైలు వేళకు వచ్చేది, మా రాజారెడ్డి గారు ఇక కనిపించిన వాడికల్లా వాటర్ బాటిల్స్ ఇచ్చేసేవారు. ఈ వచ్చిన వాళ్ళంతా భక్తులు, జయకుమార్ గారు, రాజారెడ్డి గారు, ఇంకో జయశంకర్ గారు అని ఒక ఆయన, ఇలాంటి భక్తులంతా వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వచ్చిన వాడికి ఎక్కి దుక్కి పెట్టేశారు. బాబోయ్ మీతో యాత్రకు వస్తే ఇండైజెషన్ ఎక్కువైపోయిందని అనవాళ్ళే కానీ డైజెషన్ పవర్ తగ్గిందని వాళ్ళు లేరు. మాకు ఆకలికి తిండి దొరక్క మాడిపోతున్నాం అనవాళ్ళు లేరు. బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చేవాళ్ళు, అరటి పళ్ళు తెచ్చేవాడు, ఇడ్లీ తెచ్చేవాడు, చట్నీ తెచ్చేవాడు, సాంబారు తెచ్చేవాడు, అట్టు తెచ్చేవాడు, పెసరట్టు తెచ్చేవాడు, మినపొట్టు తెచ్చేవాడు, పిట్టు తెచ్చేవాడు. ఓ బాబు పొట్టంతా దీంతో నిండిపోయింది. అంత హాయిగా ప్రయాణం ఎలా చేయగలిగారు అంటే అదే భగవంతుని కటాక్షం. అంటే ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఆకలికి ఎప్పుడూ మాడిపోవలసిన అవసరం రాదు. అడవిలో ఉన్న దొరుకుతుంది, అడవిలో ఉన్న మంచినీళ్ళు దొరికాయి, వేళకు అన్నీ దొరికాయి, సుఖంగా భగవద్ దర్శనమైంది. భగవద్ దర్శనం కూడా మాకు ఎప్పుడు ఏ కష్టం రాలేదు ఒక్కనాడు కూడా, అన్నీ చూసాం. ఆఖరికి కాశీలో మమ్మల్ని ఆ చెన్నైలో ఉన్న శివప్రసాద్ గారు పొద్దున్నే పంపించి బిందుమాధవునికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకునే భాగ్యం ఇచ్చాడండి మాకు. మేము వెళ్ళి హాయిగా మాధవుడికి అభిషేకం చేసుకున్నాం, అదంతా మీరు లైవ్లో చూశారు. అన్నపూర్ణాదేవి పూజ, అన్నపూర్ణాదేవికి డైరెక్ట్గా నేను అభిషేకం చేసుకున్నప్పుడు రాగలిగారు కూడా. అన్నపూర్ణాదేవి అభిషేకం లోపలికి ఫోన్లు ఎలా చేయరా, మాకు మాత్రం లైవ్ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారు కమిటీ వాళ్ళు అక్కడ, దేవస్థానం వాళ్ళు. ఇన్ని యోగాలు కలిగాయి. కారణం భగవంతుడు మన వెంట ఉన్నాడు, భగవన్నామం చేస్తున్నాము, ఆయన రక్షిస్తాడనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మమ్మల్ని కాపాడింది. ఎప్పుడు కష్టం రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. అందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, సంతతము నిన్ను స్మరించువానికి, సంతతము నిన్ను స్మరించువానికి, చింత వంత కమలాకాంత ఎంత దయామతి వయ్యా, అనంత ఎంత దయామతి వయ్యా. భగవంతుడు పరమదయాస్వరూపుడు, నిత్యం ఆయన్ని తలుచుకుంటే మనకి చింత ఉండదు, బాధ ఉండదు, రవ్వంతు కూడా ఉండదు పైగా. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేయాలి, మీరు ఎప్పుడు భగవన్నామం అనుకుంటూ ఉండండి. ఆఫీస్కి వెడుతున్నారు నారాయణ అనుకోండి, స్నానానికి వెడుతున్నారు నారాయణ అనుకోండి, ఇలా పురాణానికి వస్తున్నారు నారాయణ అనుకోండి, అన్నం తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా నారాయణ అని పడుకోండి, అన్నీ శుభములే కలుగుతాయి. నారాయణ అని నోరారా పిలిస్తే ఆయన కళ్ళ ముందు వచ్చి ఆడుతాడు, పాడతాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు శ్రీకృష్ణుడు నృత్యం చేయడం నేను చూశానండి, అందుకని చెబుతాను నేను. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమికలేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ. ఎంత హాయిగా ఉంటుందండి నోరుకు కూడాను. పనికి మాలిన వాళ్ళని పొగిడి అనకూడనివి అని, తినకూడనివి తిని అపవిత్రం చేసుకున్నాం మన నోరు, మన నోరు పాడైపోయింది. ఇప్పుడు నారాయణ హరినారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ అని నిరంతరం నోటితో నారాయణ స్మరణం చేస్తూ ఉంటే నోరు పరమ పవిత్రమైపోతుంది, శుద్ధి అవుతుంది. నోరు శుద్ధి చేసుకోవడానికి పేస్టులు వేస్టు, అసలైన పేస్ట్ ఇది, అసలు దంతకాంతి ఇదే. అందువల్ల ఈ పద్మనాభుడు శ్రీనివాస దర్శనానంతరం అక్కడే ఉండి కల్పాంతం వరకు నిరంతరం నారాయణ స్మరణం చేసుకుంటూ హాయిగా జీవించాడు. ఆకలి దప్పిక అన్ని పీడించలేదు, ఏ కష్టం రాలేదు, చలికాలంలో చలి బాధించలేదు, వర్షకాలంలో వర్షం బాధించలేదు, వేసవికాలంలో ఏ ఎండ ఆయన గుండుని మార్చలేదు, అంత సుఖంగా బతికాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇట్లుండగా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్యావందనం చేసుకుని మళ్ళీ నారాయణ స్మరణం ఈ పద్మనాభుడు ఆ తీర్థం దగ్గర చేసుకుంటూ ఉండగా అక్కడికి ఒక భయంకరాకారుడు వచ్చాడు. వాడు తాడి చెట్టు అంత పొడుగున్నాడు, తాళ వృక్ష ప్రమాణంలో ఉన్నాడు. ఒక తాడి చెట్టు ఎంత పొడుగుందో అంత పొడుగున్నాడు వాడు. నల్లగా ఉన్నది వాడి శరీరం, నల్లని చింతపండు ఎలా ఉంటుందో, గౌడి గేదె చర్మం ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంది వాడి శరీరాకారం. ఇదిగో ఈ ఎదురు ఉండగా కూర్చున్న వాడి జుట్టు ఎంత నల్లగా ఉందో అంత నల్లగా ఉంది వాడి శరీరం. కొంతమంది అదృష్టం అండి, వాళ్ళ చుట్టూ 70 ఏళ్ళు వచ్చినా నల్లగానే ఉంటుంది, మరి అదేంటో తెలియదు, అస్సలు తెల్లబడదు, పూర్వజన్మ సుకృతం. 70 ఏళ్ళు వస్తాయా, జుట్టు మాత్రం భలే చక్కగా నిఘా 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 అంటుంది కాటుకలాగా. ఏం పుణ్యం చేశారో, మరి ఏం సాధనం చేశారో, నా జుట్టు అప్పుడే బాల నెరుపు 25 ఏళ్ళకే నెరిసిపోయింది, కొంచెం మీసాలు నెరిసిపోయాయి. ఇంత చేసిన వయసు ఎంత అండి, 7 ఏళ్ళు అయినా నెరిసిపోయిందా, కానీ వాళ్ళకి నెరవదు ఏమిటో. అలా నెరవని నల్లగా ఉండే జుట్టు కలిగినటువంటి వాళ్ళ జుట్టు ఎలా ఉందో, వాడి చర్మం ఎలా ఉందట, రాక్షసుడి చర్మం, నోట్లో పెద్ద పెద్ద కోరలతో ఉన్నాడు వాడు, ఇంత పెద్ద ముక్కుతో విశాలమైన నోరుతో ఆమ్మ నరుచుకుంటూ వచ్చాడు రాక్షసుడు. ఈ భయంకరాకారుడికి 3 రోజుల నుంచి తిండి దొరకలేదట. ఈ తాడి చెట్టు అంత పొడుగున్న రాక్షసుడు, ఇంత నల్లగా ఉన్నవాడు, కోరలున్నవాడు, ఎర్రని కళ్ళు కలిగిన వాడికి 3 రోజులుగా నో ఫుడ్, ఫుడ్ లేకపోవడం వల్ల నో బెడ్, దానివల్ల వాడికి తిరగడం తగినంత పని అయిందనమాట. తిండి లేకపోతే నిద్ర ఏం పడుతుంది? కడుపు కరకర కరకర మాడిపోతున్నప్పుడు నిద్రపోంటే నిద్రపోతాడు. అమ్మా ఆకలిరా బాబు అంటాడు. పీకి దాకా తింటేనే నిద్ర వస్తుంది. రాత్రికి ఇంటికి వెళ్ళి ఓ వాయి ఇడ్లీ వేయండి కడుపులో, గాఢంగా నిద్ర పడుతుంది. తిండి లేకుండా పడుకోమంటే వస్తుంది. అందువల్ల వీడికి తిండి లేక నిద్ర లేక, నిద్ర లేకపోవటం వల్ల నీరసం ఎక్కువైపోయి ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. వాడికి అదృష్టవశాత్తు ఎదురుగుండా ఈ పద్మనాభుడు కనబడ్డాడు. అదృష్టవశాత్తు అని ఎందుకన్నాను తెలుసా? అలాంటి వాడు దొరకడం వీడి అదృష్టమే. అటువంటి వాడిని చూసినప్పుడే ఈ రాక్షసులకి విముక్తి వస్తుంది గనక. ఈ పద్మనాభుడిని చూడగానే వాడు ఆనందపడిపోయాట. అబ్బా 3 రోజుల తర్వాత నాకు బలి ఆహారం దొరికింది, వీడు బలే ఉన్నాడు, వీడిని తినేద్దాం అనుకున్నట్ట. పద్మనాభుడు కొంచెం పుష్టిగా ఉండేవాడు ఉండేది, నాకు మళ్ళీ ఇలా సన్నగా కాకుండా కొంచెం ఆ మాత్రం బలంగా కూడా ఉన్నాడు. ఆయన కేవలం పళ్ళే తిన్నాడు, అయినా ఆయనకు ఒళ్ళు వచ్చింది. మరి ఎలా వచ్చిందో తెలియదు. కొంతమందికి భగవంతుడు వరం ఇస్తాడు, చక్కగా అలాగా దెబ్బరొట్టిలా ఉంటారు. కొంతమంది పల్చని దోశలో ఉంటారు. ఎవడ దృష్టం వాడిది, ఈయన కొంచెం దెబ్బరొట్టిలాగే ఉన్నాడు. ఈ దెబ్బరొట్టి తిందాం అనుకున్నట్టు ఈ రాక్షసుడు అనుకుని, ఆహా బలే దొరికావురా, బాగా పొతకరించి పోతలా ఉన్నావు అని అమాంతంగా వచ్చి 2 చేతులతో పట్టుకున్నాడు. అప్పుడే ఓం నమో నారాయణ అనుకుంటున్న ఈయన ఒక్క క్షణం కొంచెం కంగారు పడ్డాడు. ఎవడన్నా ఇంత తాడి చెట్టు అంత వాడు వచ్చి పట్టుకుంటే ఉలిక్కి పడ్డా? ఎంతైనా మానవుడే కదా ఆయన. ఉలిక్కి పడి అంతులని ధైర్యం తెచ్చుకుని, నన్ను నారాయణుడు రక్షిస్తాడు, రాక్షసాంతకుడి రక్షణ కాకుండగా ఈ రాక్షసుడు నన్నేం చేస్తాడని తక్షణం పొండరీకాక్ష రక్ష రక్ష అన్నాడు. ప్రచుక్రోశ, చుక్రోశ అంటే అరిచాడు, ప్రచుక్రోశ గట్టిగా అరిచాడు, ఎలుగెత్తి అరిచాడు అనమాట. పెద్ద గొంతుకుతో ఏమన్నాడు? దయాంబోధి నారాయణ వాసుదేవ పుండరీకాక్ష రక్ష అన్నాడు. ఈయనన్న పదాలు ఇప్పటికి కూడా అక్కడ కొండ మీద వాడతారు. వెంకటేశ దయా సింధో, వెంకటేశ దయా సింధో, శరణాగత పాలక త్రాహి మాం పురుష వ్యాఘ్ర రక్షోవశముపాగతం. వెంకటేశ్వర కరుణా సముద్ర రక్షించి భగవంతుడు దయా సింధువు, సింధువు అంటే సముద్రం, దయా సింధువు దయ అనే ఒక సముద్రం వంటి వాడు ఆయన. అనగా సముద్రానికి అంత ఉందా? లేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడ చూసినా సముద్రం కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి ఎల్లలేనట్టే ఆయన దయకు కూడా ఎల్లలేవు అనమాట. అంతటి దయా సముద్రుడు అనమాట, అంత కరుణ కలిగిన వాడు అని అర్థం. బాగా కరుణ కలిగిన వాడిని దయా సముద్రుడు అంటారు, కరుణా సముద్రుడు అంటారు. ఇంకా నువ్వు ఎటువంటి వాడి? శరణాగత పాలక, ఎవరైనా ఒక్కసారి శరణు అంటే చాలు, రక్షించు అని నీ దగ్గరకు వచ్చిన వాడిని పాలిస్తావు. శరణ ఆగత పాలక, శరణు రక్షించు అని దగ్గరికి వచ్చిన వాడిని శరణ ఆగత అంటారు. అటువంటి వాడిని ఏం చేస్తాడు? పాలక, రక్షించేవాడా? రక్షించు అని దగ్గరకు వచ్చిన వాడిని ఎవడైనా రక్షిస్తావు నీవు. నారాయణ చక్రపాణి, చక్రం ధరించేవాడ. చక్రపాణి అంటే ఏమిటి? పాణి అంటే చెయ్యి, చేతిలో చక్రం ధరిస్తే చక్రపాణి. ఇవాళ చాలామంది చక్రపాణులు ఉండొచ్చు, వాడి చేతిలో చక్రం ఉండదు, కానీ ఆయన దగ్గర నిజంగా చక్రం ఉంటుంది కాబట్టి చక్రపాణి. ఆయన చేతిలో చక్రం ధరిస్తే చక్రపాణి అంటారు. కొన్ని కొన్ని పేర్లు విచిత్రంగానే ఉంటాయి, కానీ వ్యవహారంలో విష్ణువు అని అర్థం చేసుకోవాలి. గదాధరాన్ని పేరెడితే గద పట్టుకు తిరగమనే. అందువల్ల ఖడ్గపాణి అంటే ఖడ్గం చేతితో పట్టుకోమని కాదు. త్రిశూలేశ్వరు అని పేరెట్టారు ఒక ఆయనకి. నా పేరు త్రిశూలేశ్వరు కాబట్టి చేతిలో త్రిశూలం అమ్మా నాన్న అన్నట్టు కుర్రాడు వచ్చి. వాడికి త్రిశూలం ఇస్తే పక్కవాడిని పూడుస్తాడు లేని పని కూడా. కాబట్టి త్రిశూలేశ్వరు అంటే శివుడు అని గుర్తుపెట్టుకోవాలంతే. చక్రపాణి అంటే విష్ణువు. అలాంటి విష్ణుదేవ రక్షించు, రక్ష రక్ష, ఈ రాక్షసుడి నుంచి రక్షించు అని ముహుర్ముహు పదే పదే. ముహుర్ముహు అంటే ఒకసారి కాదు, పదే పదే అనమాట, నెంబర్ ఆఫ్ టైమ్స్ అని అర్థం. భగవంతుడిని తలుచుకున్నాడు. వెంకటేశ్వర రక్షించన్నాడు, లక్ష్మీకాంత విష్ణుదేవ వైకుంఠ గరుడధ్వజ రక్షించన్నాడు. అన్నాడో లేదో శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం గిర్రం తిరుగుతూ అక్కడికి వచ్చేసింది. దానికి 1000 అంచులు ఉంటాయండోయ్, ఆ చక్రానికి పదునుగా ఉండే అంచులు ఉంటాయి కదా, రంపపుంబళ్ళ వంటి పదులు, అటువంటి 1000 ఉంటాయి. అందుకే సహస్రారము అని పేరు దానికి. ఆ చక్రం కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతుంది, మంచి పదును కలిగింది, మహావేగంగా ఉంటుంది. విష్ణువునికి మారురూపం ఆ సుదర్శన చక్రం. ఆ చక్రం పరుగు పరుగున వచ్చింది. విష్ణువు చెప్పాట, సుదర్శనమా, ఈ పద్మనాభుడికి ఏదన్నా కష్టం వచ్చి నారాయణ అని నన్ను పిలిస్తే నువ్వు పరుగు పరుగున వెళ్ళి ఆ కష్టం తొలగించు, అతని జోలికి వచ్చిన వాడిని నరిగి అవతల పారే అన్నట్ట. అందుకే ఈ చక్రం మహాపరాక్రమంతో వచ్చింది. రావడంతో అక్కడికి వచ్చి రెండు చేతులతోటి పద్మనాభుణ్ణి పట్టుకుని ఎత్తి నోట్లో వేసుకోబోతున్న రాక్షసుడి తల పొర్రును నరికేసింది. చూసారా, హోటళ్లలో కత్తి పెట్టుకుని పట 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 పొట్లకాయలు నరికేస్తారు, ఆనపకాయలు అలా కొట్టేస్తారు, అలా వీటి తలకాయ కూడా ఒక దెబ్బకి నరికి అవతల పారేసింది. తల తెగి పక్కన పడిపోయింది. రాక్షసుడి కింద పడి చచ్చిపోయాడు. వెంటనే పద్మనాభుడు రెండు చేతులు జోడించి, విష్ణు చక్రమా నీకు నమస్కారం, సమస్త లోకాలని రక్షించే దీక్ష కలిగిన నీకు నమస్కారం, నారాయణుని చేతిలో తామర పువ్వులా వెలిగే నీకు నమస్కారం, నీవు విష్ణువునికి మారురూపం వంటి వాడివి, నీ ఉన్న చోట జయంత పపజయముండదు, అసలు నీకు తిరిగి ఎక్కడుంది, విష్ణువు అందుకే నిన్ను నిరంతరం దుష్ట శిక్షణ కోసం పంపిస్తూ ఉంటాడు, సమస్త లోకాలని రక్షించే మహాపరాక్రమ స్వరూప విష్ణువునికి మారురూపమా నీకు పదే పదే నమస్కరిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ చక్రం పద్మనాభుని భక్తికి మెచ్చుకొని, నాయన ఈ తీర్థం ఈరోజు నుంచి చక్ర తీర్థం అని పిలువబడుతుంది, సుదర్శన చక్రాన్ని నేను వచ్చి రాక్షసుణ్ణి సంహరించి నిన్ను రక్షించాను, అందువల్ల ఈనాటి నుంచి నా పేరు మీదుగా ఇది చక్ర తీర్థం అని పిలువబడుతుంది. ఈ చక్ర తీర్థంలో స్నానం చేసిన వాడికి భూతప్రేత పిశాచాలు ఉండవు, భూతప్రేత పిశాచాది భయం ఉండదు, జాతక దోషాలు పరిహారం అయిపోతాయి. నాకు ఏలినాడి శని ఉందండి, అర్ధాష్టమ శని ఉందండి, కుజదోషం ఉందండి, ఆ దోషం ఉందండి, ఈ దోషం ఉందండి, అత్తగారి దోషం ఉందండి, మామగారి దోషం ఉందండి, భర్తృదోషం ఉందండి, లేక సతీ దోషం ఉందండి అని ఎవరు బెంగపెట్టుకోకర్లా. ఎన్ని దోషములున్నా సరే ఒక్కసారి చక్ర తీర్థంలో సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే ఈ దోషాలన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇది స్వయంగా సుదర్శన చక్రం పద్మనాభునికి వరం ఇచ్చి చెప్పిన మాట. నేను విష్ణువు యొక్క ఆజ్ఞతో లోకకంటకుడైన ఈ రాక్షసుని సంహరించాను అంటూ ఉండగానే చచ్చిపడిపోయిన రాక్షసుడి శరీరంలోంచి ఒక జ్యోతి పైకొచ్చింది. వాడు చూస్తూ ఉండగా అందమైన పురుషుడిగా మారిపోయి, సుదర్శన చక్రరాజా నీకు నమస్కారం, నీ వల్ల నాకు రాక్షస జన్మం నుంచి విముక్తి కలిగింది, ఈ భయంకర రాక్షస రూపంతో నేను ఎన్నో పాపాలు చేశాను, మనుష్యుల్ని తిన్నాను, జంతువుల్ని తిన్నాను, పక్షుల్ని తిన్నాను, చివరికి చిన్నపిల్లల్ని స్త్రీలను కూడా తినేశాను, తపస్సు చేసుకునే ఋషులను కూడా రాక్షస రూపంలో ఉన్నప్పుడు తిన్నాను, ఇన్ని పాపాలు చేసి కృశించిపోతున్న నన్ను నువ్వు చంపావు, నీ స్పర్శ వల్ల నాకు రాక్షస జన్మం నుంచి విముక్తి లభించింది, నేను గంధర్వుడిగా మారి తిరిగి మా గంధర్వలోకానికి వెళ్ళిపోతున్నాను అని ఒక నమస్కారం చేసి ఆ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. పద్మనాభుణ్ణి రక్షించిన చక్రం రాక్షసుడికి కూడా విముక్తి కలిగించిందన్నమాట. ఇప్పుడు ఈ కథ వింటున్న మునులకు అనుమానం వచ్చిందండోయ్, ఈ రాక్షసుడికి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందా, వాడు పూర్వజన్మలో ఎవడు, భగవాన్ రాక్షస కోసం సోత పౌరాణికోత్తమ, ఓ పౌరాణికోత్తమ సోత, ఈ రాక్షసుడు ఎవడు, విష్ణు భక్తుడైన ఈ బ్రాహ్మణుణ్ణి ఎందుకు బాధించాడు, సుదర్శన చక్రం వాడి తల నరకగానే వాడికి అసలు రూపం ఎలా వచ్చింది, ఈ కథ అంతా చెప్పమని అడిగాట. అప్పుడు ఆయన, వాడికి కూడా ఒక పూర్వజన్మ చరిత్ర ఉంది అని మనకి సినిమాలతో ఇలా రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకుపోతారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్, ఒకప్పుడు అంటాడు వెంటనే ఇలా గిర్ర గిర్ర అనేవో చక్రాలు తిరుగుతాయి, ఇదో ఫ్లాష్ బ్యాక్. అలా ఈ చక్రం చంపిన ఈ నీచక్రముడి వెనకాతలున్న ప్రాచీన కథ చెబుతున్నాను విను. పూర్వం ఒకప్పుడు వైకుంఠానికి మారు రూపమైన శ్రీరంగ క్షేత్రంలో వశిష్ఠాది మునులు యజ్ఞం చేశారు. భూలోకంలో శ్రీరంగం కూడా ఒక వైకుంఠం గుర్తుపెట్టుకోండి. విప్రనారాయణ సినిమా చూశారా మీరు? అందులో సుస్పష్టంగా ఏముంటుంది దేవాదేవి, విరజా నది ఏ శ్రీ కావేరి పరమ పవిత్రమురంగా. విరజా నది అని వైకుంఠంలో ఒక నది ఉంది, ఆ నదియే కావేరీ నదిగా వచ్చింది. రంగనాథుడు అంటే విష్ణువే, శ్రీరంగం భూలోకంలో వైకుంఠం, అదొక వైకుంఠం. భూలోకంలో చాలా వైకుంఠాలు ఉన్నాయి. వెంకటాచలము వైకుంఠంతో సమానం, మన యాదగిరి క్షేత్రం వైకుంఠంతో సమానం, శ్రీరంగం వైకుంఠంతో సమానం. అందుకే ఇవన్నీ 108 తిరుపతులు కూడా చెప్పారు ప్రత్యేకంగా. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ తీర్థయాత్రలు చేయలేము. ఎందుకు చేయలేమో తెలిసినా, నమ్మకం ఉండదు వాటి మీద మనకి. చాలామందికి అనుమానం అసలు ఎందుకండి ఈ తీర్థయాత్రలు చేయాలి. వెంకటాద్రి గొప్పదంటారు, ఇంకో క్షేత్రము గొప్పదంటారు, ఇన్ని క్షేత్రాలు గొప్ప అంటారు, ఇన్ని క్షేత్రాలు గొప్ప అయితే ఏదో దానికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ తీర్థయాత్రలు చేయాలి అని కొందరికి అనుమానం వచ్చింది. ఇలా ఎన్నో తీర్థయాత్రలు చేయగా చేయగా ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఈ క్షేత్రాలలో ఉన్న మనుషులందరి మీద భక్తి తత్పరత ఏర్పడతాయి. ఇంట్లో కూర్చున్నవాడికి అది రాదు, తన పొట్ట తన కొంప అవే శాశ్వతం అనుకుంటాడు. పొద్దుటే లేవడం, 7 8 పెందరాళ్ళు లేచేట ఒక ఆయన. నేను చాలా ఎర్లీగా లేచిపోతానండి 8:00కి. ఆహా, అంటే 8:00కి లేవడం వాడి దృష్టిలో పెందరాళ్ళు లేవడం. ఇక 4 లేచే విశ్వనాథులు అంటే వాళ్ళు ఏమైపోతారో తెలియదు. 8 లేస్తే పెందరాళ్ళు లేవడంట, అంటే ఆదివారం వస్తే 10:00 లేస్తారనమాట. 11 లేస్తే లాభం ఉందిలేండి, అప్పుడు వంట చేసుకుని ఒకేసారి భోంచేసి రోజుకు ఒక పొట్టతో ఖర్చు వదిలిపోయి. అవునా? అసలు లేవడం లేదండి పొద్దుట ఎవరును. రాత్రి 12 అయినా అలా వాట్సాప్లు చూసుకుంటారు, ఏముంటుందో తెలియదు అందులో అనమాట. మొగుడు ఇక్కడ పడుకుంటాడు, పక్కనే పెళ్ళం పడుకుంటుంది, ఈవిడ ఇటు తిరిగి ఏం చేస్తున్నావు అని మొగుడికి పెడుతుంది మెసేజ్. వీడి ఇక్కడ నుంచి ఏం చేస్తా, ఏం చేయటం లేదు, మళ్ళీ ఏం చేస్తున్నావు, ఏం చేయటం లేదు. ఇద్దరు పక్క పక్క నుండి మాట్లాడుకోవడంలా మాయదారి ఫోన్లు వచ్చేగల అయిపోయారు. ఈవిడటే ఈయనటే, ఇద్దరు గన్ను పోసలే తప్ప అసలు ముఖాముఖాలే తెలియటం లేదు. ఆఖరికి పెళ్లిలో కూడానండి తలబ్రాలు పోయి అంటే వీడిల్లో చూసుకుంటూ ఉంటాడు. ఈలోపు ఆవిడ తలబ్రాలు పోసింది, ఈ ఫోన్ ములిగిపోయింది. ఓహో, తలబ్రాలు పోయాలా అని వీడి ఫోన్ పక్కన పెట్టి ఈ తలబ్రాలు నెత్తి మీద వస్తూ ఉంటే అప్పుడు ఈవిడ మళ్ళీ వాట్సాప్. ఈలోపు పంతులు గారు చూసుకుంటాడు, భద్రం మర్చిపోయి. ఈ గందరగోళంలో ఈ పెళ్లి కూతురిది పెళ్లి కూతురిది ఐఫోన్ ఎవడో కొట్టేశాడు, స్థితిని వదిలిపోయింది. కాబట్టి ఏమిటో విచిత్రంగా మారిపోయారండి. కారు ఎక్కుతామా, కారులో ముగ్గురు కూర్చుంటే ఒక డ్రైవర్ గారు మాత్రమే చూసుకోవడానికి కుదరట్లేదు, కానీ మిగతా ముగ్గురు ఎవడు ఫోన్ వాడిది, ఆయన కూడా ఫోన్ చూసుకుంటే ఇంక అంతే సంగతి. ఈ మధ్య డ్రైవర్లు కూడా ఏం చేస్తున్నారంటే కారులోకి దోమలు వస్తున్నాయి, ఈ దోమలు కొట్టుకుంటూ స్టీరింగ్ వదిలేశాడు ఈయన. నాకు కంగారు, దోమలు నేను కొడతానండి బాబు, ప్రవణ పోవండి అంటున్నాను నేను. కలియుగం ఈ ఫోన్లు పిచ్చి పెట్టేసిన తర్వాత ఎవరెవరితో మాట్లాడలేదు. దానివల్ల ఏమవుతుంది, రాత్రి 12 అయినా 1 అయినా చూసుకుంటూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి అనమాట రాగుంట్లప్పటి నుంచి చూసేయటం అనమాట. ఇంతంత పిల్లలకు కూడా కళ్ళ చూడే, కళ్ళు పోయేలాగా చూసేస్తారనమాట, తన్మయత్వంతో చూస్తారు. అసలు పురాణం చెబుతున్నప్పుడు కూడా ఇంత తన్మయత్వంతో వినరు, అందులో ఏమొస్తుందో తెలియదు అనమాట. తీర్థయాత్రలు చెయ్యాలి. తీర్థయాత్రలు చేయటం వల్ల క్షేత్రాల మీద భక్తి ఏర్పడుతుంది, అక్కడున్న భక్తుల చరిత్ర తెలుస్తుంది, భగవంతుని తత్వం తెలుస్తుంది, ప్రతి ప్రదేశంలో భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది. కాశీ, గయా, ప్రయాగ, శ్రీరంగం, యాదగిరి, అహోబలం, శ్రీశైలం, ఈ క్షేత్రాలు తిరగ్గా తిరగ్గా మనకి చాలా సంస్కారం కలుగుతుంది. అది ఇంట్లో కూర్చుంటే జ్ఞానం రాదు. అప్పుడు ఏమవుతుంది, తిరుపతి గొప్పదే, పురుషోత్తమ క్షేత్రం పూరి గొప్పదే, యాదగిరి గొప్పది, అహోబలం గొప్పది, ఇవన్నీ చూడటం వల్ల వచ్చే పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం కలుగుతుంది, అప్పుడు ముక్తి వస్తుంది. అందుకని యాత్రలు తీయాలి, ఈ కథలు వినాలి. వెంకటాచలానికి వెడితే ముక్తి వస్తుందంటారు, లేక పూరికి వెడితే ముక్తి అంటారు, ఇంకో తోటికి వెడితే ముక్తి అంటారంటే ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుందిట, అప్పుడు కాశీలో మరణించి ముక్తి పొందుతాం. ఇలా ముక్తికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి, మన భక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి, ఆనందాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి, సంస్కారం ఇవ్వడానికి పురాణాలు క్షేత్రాలు ఉపయోగపడతాయి. అందువల్ల తీర్థయాత్రలు చేయకపోతే భూలోకంలో ఎవ్వడూ తరించడు. భగవంతుడు కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు, బలరాముడు తీర్థయాత్రలు చేశాడు, వేదవ్యాసుల వారు 10,000 శిష్యులని వెంట పెట్టుకుని తన మహిమను విడిచి కాలినడకన తిరుగుతూ తీర్థయాత్రలు చేశాడు. నేను కూడా కలియుగంలో ప్రతి సంవత్సరం కనీసం 2-3 తీర్థయాత్రలు పెడుతున్నాను. చెయ్యాలి, చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి. సంపాదన ఎప్పుడు చేస్తూనే ఉంటానండి, అవకాశం ఉన్నంత వరకు. కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా ఒక వారమో 5 రోజులు 10 రోజులు మాత్రం మన కోసం తీర్థయాత్ర కోసం కేటాయించొద్దు. నువ్వు తీర్థయాత్రలకి కొంత సమయం కేటాయించకపోతే యముడు నీకోసం తొందరగా సమయం కేటాయిస్తాడు. ఆయన వచ్చాక ఇంకా ఏమండి లీవ్ పెట్టుకోకుండా రావడం కుదరదు అంటే ఒప్పుకోట. ఇంకా ఆయన దగ్గర లీవ్ లెటర్లు లేవు, వీలునామాలు రాయడాలు ఉండవు, మనకి వీలు ఉండదు. ఎంతకాలం పట్టుకుపోతాడు ఆయన.